విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. మనందరం అత్యంత భక్తి శ్రద్ధలతో వాల్మీకి మహర్షికి నమస్కారం చేసుకు తీరాలి. ఆయన అనుగ్రహమే లేకపోతే ఇవాళ రామాయణం అనే ఒక గొప్ప ఇతిహాసం లేదు. ఇది కట్టేయటం, ఈ మైక్ ఒకటి సరిగ్గా చూడండి. వాల్మీకి మహర్షి ఆదికవి, సర్వాంగ సుందరంగా రామాయణాన్ని లోకానికి అందించిన మహాత్ముడు. ఆయన కావ్యానికి బ్రహ్మదేవుడి ఆశీర్వచనం ఉన్నది. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. గిరి అంటే కొండ, బహువచనంలో గిరయః. యావత్ గిరయః స్థాస్యంతి, కొండలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం నీ రామాయణ కథ ఉంటుంది అని వరమిచ్చాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, మన కలియుగం మానవుల గొప్పతనం తెలుసు, వీళ్ళు కొండలు కూడా పిండి చేస్తారు. కాకపోతే ఇన్ని కొండల్ని పిండి చేయడానికి కొంత సమయం పడుతుంది, ఈలోపు వీళ్ళే వెళ్ళిపోతారు. కాబట్టి కలియుగాంత వరకు ప్రళయం వచ్చేదాకా కొండలుండి తీరతాయి. కొండలున్నంతకాలం నీ రామాయణ కథ లోకేషు అన్నాడు. ఒక్క లోకం లేసమండి, కేవలం లోకమునందు అంటే భూలోకం మాత్రమే, పై లోకాల్లో అధోలోకాల్లో అన్ని లోకాల్లో కూడా నీ రామాయణ కథ ప్రచారంలో ఉంటుంది, అందరూ చెప్పుకుంటారు. ఈ లోకేషు అనడం ద్వారా భారతదేశమనే కాకుండా లోకశబ్దమునకు రాజ్యమును కూడా అర్థం. ఇండోనేషియా, మలేషియా, అన్ని చోట్ల రామాయణ కథ ఉన్నది. భారతదేశం కంటే మిగతా దేశాల్లోనే ఎక్కువ రామాయణ కథ ప్రాశస్త్యం పొందింది. అందుకనే సమస్త లోకాలలో కొండలున్నంతకాలం రామాయణ కథ ప్రచారంలో ఉంటుంది. కేవలం కొండలన్నాడు మళ్ళీ, సరితశ్చ అన్నాడు. సరిత్ శబ్దమునకు నది, ప్రవహించున్నది. సరిత నదులు, నదులు భూలోకంలో ప్రవహించినంతకాలం, సమస్త నదులు భూలోకంలో ఉన్నాయి. ఈ నదులు ఎంతకాలం ఉంటాయో అంతకాలము ఈ రామాయణ కథ లోకంలో ఉంటుంది. మొత్తం మీద కొండలున్నంతకాలం, నదులు ప్రవహిస్తున్నంతకాలం ఈ భూమండలంలో రామాయణ కథ ప్రచారంలో ఉంటుంది. ఎన్నాళ్ళు ఎంతమంది చెప్పుకున్నా మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపించే అపూర్వగాథ ఈ రామాయణ గాథ. అందుకే రామాయణానికి ఈ వరాన్ని బ్రహ్మదేవుడిచ్చాడు. వాల్మీకి రామాయణంలో ప్రారంభంలోనే బ్రహ్మ వాల్మీకి ప్రత్యక్షమై ఈ వరం ఇచ్చినట్టుగా ఉంది. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు రామాయణాన్ని అర్థం చేసుకుంటారు. అందులో ఈ చిత్రకూట పర్వతంలో ఉత్తర రామాయణం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటే ముందు ఇహం తర్వాత పరం రెండూ లభిస్తాయి. ఇహపరాలు రెండూ ప్రసాదించే అపూర్వగాథ రామాయణ గాథ. అందులో భాగంగా తృణబిందు మహర్షి యొక్క కుమార్తె పులస్త్య ప్రజాపతి వల్ల గర్భం ధరించి విశ్రవసుడనే ఒక కొడుకుని కన్నది. ఇతడు మహావేద పండితుడు. ఒక్కసారి వింటే దేన్ని మర్చిపోట. ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా వాల్మీకి రామాయణంలో చెప్పారంటే, ఇవాళ ఇక్కడ ఒక 100 మంది చేరారనుకుందాం. వీళ్ళందరూ తమ పేర్లు చెప్పాక మళ్ళీ ఒక గంట పోయాక నీ పేరేమిటని అడిగితే నా పేరేమిటో నేనే మర్చిపోయానండి అన్నవాళ్ళు ఉన్నారు కొందరు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ పేర్లు మనకు గుర్తుండడం లేదు మనలాంటి వాళ్ళ కొందరికి. కానీ మరి రామాయణంలో ఎన్ని పేర్లు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. రాక్షసుల పేర్లు 200,000 పేర్లు ఉన్నాయి. మహాభారతంలో ఇంక అసంఖ్యాక నామాలు ఉన్నాయి. పురాణాల్లో ఎంతోమంది రాక్షసులు మునులు ఇటువంటి మహాత్ముల పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కంఠస్థం చేయాలంటే ఎంత కష్టం. విశ్రవసుడు ఆనాటికి భూలోకంలో ఉన్న ప్రసిద్ధికెక్కిన వాళ్ళందరి పేర్లు టకటకట చెప్పేవాళ్ళు అమర కోసం చెప్పినట్టుగా. అందుకని ఆయన్ని జ్ఞాని అన్నారు. నిన్న సినిమా పాట విన్నామండి, వాళ్ళ పాట ఏమిటో గుర్తులేదండి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. గురువుగారు మీకు ఈ పాట వినిపిద్దాం అనుకున్నాను, ఆ పాట ఏమిటో గుర్తు రావట్లేదండి. ఇవి మన కలియుగం మానవుల యొక్క జ్ఞాపక శక్తి. కానీ విశ్రవసుడు అలా కాదు. ఒకసారి విన్నంత మాత్రం చేతనే మళ్ళీ ఎప్పుడూ జీవితంలో మర్చిపోట. అందుకే ఆయనకి ఆ ప్రత్యేకమైన పేరు పెట్టారు. ఈయనకి దేవవర్ణిని అనే ఒక దేవతాస్త్రీనిచ్చి బ్రహ్మదేవుడు పెళ్లి చేశాడు. ఈ దేవవర్ణినికి ఇలవిల అని పేరు. అనగా భూలోకములో ఉన్న మహారహస్యములన్నీ ఎరిగినది. భూలోక రహస్యం ఎరిగిన వాడికి దేని మీద వ్యామోహం ఉండదండి. వస్తువుల మీద వ్యామోహం ఎంతకాలం ఉంటుంది అంటే భూలోకము యొక్క రహస్యం తెలియనంతకాలమే. ఈ భూలోకంలో మానవ జీవితం పరిమితం. ఇవాళున్న సంపదలు, ఇవాళున్న గృహాలు, ఇవాళున్న బంధుత్వాలు, ఇవాళున్న ఈ జనం ఎవ్వరూ ఎవరితో రారు అనే జ్ఞానం కలిగితే ఇలవిల అంటారు. ఆ జ్ఞానం అంతో ఎంతో మనకి లేకపోలేదు. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాం, ఇవి విన్నాం, మళ్ళీ ఇంటికి వెడతాం, మన ఇల్లు అనుకుంటాడు వీడు. కానీ వీడు ఇంటికి వెళ్ళేలోపు ఇల్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇంటికి వెళ్ళాక వీడెంతకాలం ఉంటాడో తెలియదు, వీడి బంధువులు ఉంటారో లేదో తెలియదు. తనతో ఏదీ రాదు, ఏ వస్తువు శాశ్వతం కాదని తెలిసినా నేను నా ఇల్లు నా వాళ్ళు మేము సుఖంగా ఉంటామనే ఒక భ్రమ కలిగి ఉంటే అటువంటి వ్యక్తిని జీవుడు అన్నారు. ఈ జీవులకు అతీతంగా సృష్టి రహస్యం గ్రహించి ఏది శాశ్వతంగా ఉండదనే జ్ఞానం కలిగినది గనక దేవవర్ణినికి ఇలవిల అని పేరు పెట్టారు. ఈ ఇలవిల ఎంతో భక్తితో విశ్రవసుణ్ణి సేవించింది. వారిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. ఆయనే వైశ్రవణుడు. మొదట్లో ఆయన పేరు వైశ్రవణుడు, విశ్రవసుని కొడుకు కనుక తర్వాత కుబేరుడు అని పేరెట్టారు. తపస్సు చేయటం వల్ల ఆయన కుబేరుడయ్యాడు. కానీ మొదట్లో ఆయన పేరు వైశ్రవణుడు. ఇతడు మహాత్ముడు, జ్ఞాని. చాలా భక్తి శ్రద్ధలతో బ్రహ్మని మెప్పించి బ్రహ్మవరాలు పొందాడు. శివుణ్ణి కాశీ వెళ్ళి సేవించి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్నగారు బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు, బ్రహ్మ ఏమని వరాలు ఇచ్చాట, నీవు పిలిచినంత మాత్రం చేత అష్టసిద్ధులు నీ దగ్గరకు వస్తాయి, నవనిధులు నీ దగ్గరకు వస్తాయి, నువ్వు మహాత్ముడు అవుతావు, తొందరలో ఈశ్వరుని అనుగ్రహం పొందుతావు. నేను ప్రస్తుతం దిక్కులకు అధిపతుల్ని నియమిస్తున్నాను. ఇప్పటివరకు 3 దిక్కులకి. ఏ దిక్కులకి? తూర్పు దిక్కుకి ఇంద్రుణ్ణి అధిపతిని చేశాను, దక్షిణం దిక్కుకి యమధర్మరాజుని అధిపతిని చేశాను, పశ్చిమ దిక్కుకి వరుణుణ్ణి అధిపతిని చేశాను, ఇంకా ఉత్తర దిక్కుకి అధిపతిని ఎవరిని పెట్టాలనో ఆలోచనలో ఉన్నాను. ఈ సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి వరాలు అడుగుతున్నావు, కాబట్టి ఇప్పుడు వరం ఇవ్వలేను, ప్రస్తుతానికి నువ్వు భూలోకానికి పో. భూలోకంలో లంక అనే ఒక గొప్ప ద్వీపం ఉన్నది త్రికూట పర్వతం మీద. త్రికూటమని ఒక గొప్ప పర్వతాల శ్రేణి ఉన్నదిలేండి భూలోకంలో. అదే ఇప్పుడు మనం శ్రీలంక అని పిలుస్తున్నామే, అక్కడ మూడు కోటాలు ఉంటాయి, ఆ మూడింటిని కలిపి త్రికూటం అంటారు. ఆ త్రికూట పర్వతం మీద లంక అనే ఒక నగరాన్ని అత్యంత ప్రాచీన కాలంలో రాక్షసులు నిర్మించుకున్నారు. ఆ రాక్షసుల బాధ పడలేక దేవతలంతా శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడి రాక్షసులకి నేను వరం ఇచ్చాను, వరం ఇచ్చిన వాళ్ళని నేను చంపలేను, చూస్తూ చూస్తూ ఎవడన్నా తనంత తాను పెంచి పెద్ద చేసిన వస్తువుని చంపలేడు, అదో పెద్ద సమస్య మానవులకి. శిష్యుల మీద వాత్సల్యం కలిగిన గురువులు, ఆ శిష్యులు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు పైకి రావాలనే కోరుకోవాలి కదా, రాక్షసులంతా నా శిష్యులు, అందువల్ల వాళ్ళని నేను చూస్తూ చూస్తూ సంహరించలేను, అలాగని వారు చేసే అత్యాచారాలు సహించనూ లేను, అందువల్ల రాక్షసుల్ని చంపడానికి ఒక మార్గం సూచిస్తాను, మీరంతా వైకుంఠానికి వెళ్ళండి అన్నట్ట. అప్పుడు దేవతలంతా వైకుంఠానికి వెళ్ళారు, విష్ణువుని ప్రార్థించారు. దాంతో విష్ణు ఈ రాక్షసుల్ని చితక్కొట్టి పారేశాడు. కొందరు చచ్చారు, మిగతా వాళ్ళు పాతాళానికి పోయారు. దాంతో లంకంతా శిథిలమైపోయింది. కూలిపోయిన కోటలతో, పాడైపోయినటువంటి వంటశాలలతో, కంపుగొట్టేస్తున్న వీధులతో అతి భయంకరంగా ఉంది ప్రస్తుతం లంక. అటువంటి లంకా నగరాన్ని నువ్వు వెళ్ళి పునర్నిర్మాణం చేసుకుని అక్కడ రాజ్యస్థాపన చేసుకుని సుఖంగా ఉండు అన్నాడు బ్రహ్మ. వాడు వెంటనే వాడు నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్నగారు ఏం చేయనగా, విశ్వకర్మని పిలిపిస్తాను, విశ్వకర్మకి నాకు స్నేహం అని విశ్వకర్మని పిలిపించి, దేవశిల్పిని పిలిపించి పరిచయం చేశాడు. దాంతో కుబేరుడు ఏం చేశాడు, ఈ విశ్వకర్మ సాయంతో లంకా నగరాన్ని బాగు చేశాడు. మనం రాత్రి వచ్చి మన రూములు బాగు చేసుకోలే, అలాగా కొంతకాలం వాడకపోతే ఏమవుతాయి, రూములు పాడైపోతాయి. అప్పుడప్పుడు రోడ్లు వేస్తున్న చోట పక్కన సత్రాల్లో చూసారు ఈ మట్టి అంతా ఉంటుంది అనుకోండి, ఆ మట్టిలో కాసేపు మనం పొల్లాలి తప్పదు. అలాగే శిథిలమైపోయినటువంటి లంకా నగరాన్ని ఎంతో కష్టపడి కుబేరుడు, అతని అనుచరులు విశ్వకర్మ సహాయంతో బాగు చేసుకుని బంగారపు నగరాన్ని నిర్మాణం చేశారు. స్వర్ణమయం లంక అంటే. ఇప్పటికి కూడా మీకు సుందరకాండ ప్రారంభంలో ఏమని ఉంటుంది, త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థోదర్శ, త్రికూట శిఖరమునందున్న లంకా నగరాన్ని టీవీగా చూచను స్వస్థ అన్నాడు. పైగా సాధారణంగా ప్రయాణం చేసిన వాళ్ళు అలసిపోతారు, గట్టిగా నడిస్తే అలసిపోవడం పక్కన పెట్టండి, మీకు బస్సులో సీట్ ఇచ్చినా ఫ్రంట్ సీట్ ఇచ్చినా దగ్గానే ఒళ్ళు పులకరం వచ్చిందట, చన్నీళ్ళు చేయలేకపోయారట పాప ఒక ఆయన. అంటే బస్సులో కూర్చుంటేనే అలసిపోతే హనుమంతుడు అంత దూరం గాలిలో సముద్రపు గాలిలో ఎగిరాడు, ఎగిరి వెళ్ళి కొండ మీదకి దిగాడు. అప్పుడు ఆయన శరీరం ఎలా ఉండాలి, అలసిపోయి ఉండాలి, నీరసపడి ఉండాలి, ఎప్పుడు పడుకుందామా అని ఉండాలి, కానీ స్వస్థ ఆరోగ్యంగా ఉన్నట్టు ఆయన. అంత ఎగిరినా ఆయనకేం లేదట. కాబట్టి జ్ఞానుల యొక్క శరీరం అలా ఉంటుంది, ఆయనది జ్ఞానబలం. అటువంటి త్రికూట శిఖరం మీద ఉన్న లంకా నగరాన్ని బంగారు భవనములతో నిర్మాణం చేయించి అద్భుతమైన రాజవీధులు తీర్చిదిద్ది చాలా బాగు చేశాడు. ఇంకా లంక లాంటి నగరం ఆ రోజుల్లో లేదు, సుందరమైనది లంకా నగరం అంటే అన్నట్టుగా కుబేరుడు తీర్చిదిద్దుకొని అందులో అడుగుపెట్టాడు. ఈ కుబేరుడు, ఆయన అనుయాయులు దాన్ని శుభ్రం చేసుకుని అందులో శివుణ్ణి ప్రతిష్ఠించుకుని పూజించుకుంటూ సుఖంగా బతికారు. కుబేరుడు రోజు వాళ్ళ నాన్నగారికి మాత్రం భక్తి శ్రద్ధలతో అర్చన చేసేవాట. తండ్రిని సేవించకుండా తల్లిని సేవించకుండా కుబేరుడు ఏనాడు ఏ పని చేసేవాడు కాదు. తల్లిదండ్రుల్ని భక్తితో పూజించినటువంటి వాళ్ళ యొక్క యోగం ఎలా ఉంటుందో కుబేరుణ్ణి చూసి తెలుసుకోవచ్చు. మాతాపితల యొక్క సేవతో అపూర్వ రీతిలో లంకా నగరాన్ని బాగు చేసుకున్నాడు. ఈ తర్వాత మరికొంతకాలానికి విశ్రవసునికి రెండవ భార్య వల్ల రావణ కుంభకర్ణులు పుట్టుకొచ్చారు అనగానే రాముడికి అనుమానం వచ్చింది. విశ్రవసుడు అంతటి గొప్పవాడు, నీచ స్త్రీని ఎలా వివాహం చేసుకున్నాడు, అందులో రాక్షస స్త్రీని కదా పెళ్లి చేసుకున్నది, ఏదో ఉత్తమ స్త్రీ దేవవర్ణిని వంటి భార్య అంటే దానికి అర్థం ఉన్నది. కానీ చూస్తూ చూస్తూ రాక్షసకాంతని కామరూపిణిని పెళ్లి చేసుకుని లోకాన్ని సంహరించే పుత్రుని ఎలా పొందాడని అడిగాడు ఆయన. అప్పుడు అగస్త్యుడు చెప్పాడు, దీని వెనకాతలు ఇంకా చాలా పెద్ద కథ ఉన్నది. పూర్వకాలంలో ఒకప్పుడు ఇద్దరు మహావీరులు ఉండేవారట, ఒకటి పేరు హేతి, రెండో వాడి పేరు ప్రహేతి. ఇద్దరు మంచి పరాక్రమవంతులు. అందులో హేతి అనేవాడికి పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది. యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజా, నీ కూతురు భయ అనే పేరు కలిగిన ఒక ఆవిడ ఉంది, ఆవిడ నాకు ఇచ్చి పెళ్లి చేయన్నట్ట. ఆ భయని పెళ్లి చేసుకుంటే కొంపలు ములిగిపోతాయి, ఆవిడ బ్రహ్మచర్య దీక్షతో ఉండాలనుకుంటోంది అన్నాడు యముడు. యముణ్ణి బెదిరించి, నువ్వు గనక నీ చెల్లెల్ని నాకు ఇచ్చి, నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే నీ లోకమంతా నాశనం చేసేస్తానన్నాడు హేతి. హేతికి బ్రహ్మదేవుడిచ్చిన వరాల వల్ల దిక్పాలకుల్ని కూడా జయించగలిగేవాడు. దాంతో యముడు భయపడి తన కుమార్తెని భయని వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ హేతికి భయకి విద్యుత్కేశుడు అని ఒక కొడుకు పుట్టాడు. ఈ విద్యుత్కేశుడికి సాలకటంకట అని ఒక భార్య ఉన్నది. ఈమె వల్ల సుకేశుడు అని ఒక కొడుకు పుట్టాడు. వీడు పుట్టి పుట్టగానే ఇంత లావుగా ఉండేవాడు. కొంతమంది పిల్లలు పుట్టేటప్పుడే దున్నపోతుల్లో ముద్దుల్లో ఉంటారు. వాడు నల్లని శరీరంతో పెద్ద కళేబరంతో భూమి మీద పడి ఆకలి తట్టుకోలేక ఒకటే ఏడవడం మొదలెట్టాడు. క్యార్ క్యార్ బ్యార్ బ్యార్ అన్న మొదలెట్టాట. వాడి ఆకలికి వాడి ఏడుపులకి లోకాలు తలడిల్లిపోయి. వాళ్ళమ్మ సాలకటంకట, అందుకే సాలకటంకట యొక్క పుత్రులు కాబట్టి రాక్షసులకి సాలకటంకటేయులు అని పేరు. సాలకటంకటేయులు అంటే రాక్షసులు. ఒకప్పుడు అవధానంలో ఆ పదం వాడగానే తెల్లబోయి ఇది ఎక్కడ శబ్దం అండి అన్నారు. వీళ్ళు ఒకసారి రామాయణం డిక్షనరీలు చూడండి ఆయన అన్నాను. కాబట్టి ఎందుకు చెప్తానంటే అమ్మ రాక్షస స్త్రీ. ఈ రాక్షస స్త్రీ అవడం వల్ల తండ్రి విద్యుత్కేశుడు కొడుకు పుట్టగానే వాడిని వదిలేసి నేల మీద వదిలేసి పాషాణాల మీద వదిలేసి వాళ్ళ పనులు పడిపోయారట. పిల్లలు పుట్టాక వాళ్ళని పోషించాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు, అది మనవాళ్ళ లక్షణం. ఇంకా కడుపులో పిల్లాడు ఉండగానే ఈ కడుపులో ఉన్న పిల్లవాడికి బంజారా హిల్స్లోన లేక జూబ్లీ హిల్స్లోన ఉప్పల్లోన లేక ఇంకో చోట వీడికి ఒక 500 గజాల్లో బిల్డింగ్ కట్టేద్దాం. ఆ తర్వాత వీడికి అన్నిటికంటే మించి పిల్లలు పుట్టాక బిల్డింగులు పక్కన పెట్టండి. ఆ పుట్టబోయేవాడు ఎయిదర్ ఫిమేల్ ఆర్ మేల్ అని ఒక క్యాప్షన్ పక్కన అట్టే పెట్టేసుకుని ఒక గ్యాప్ అట్టే పెట్టుకుని వీడి కోసం ఎల్కేజీ సీటు కొంటారు. పాప ఇంకా పుట్టలేదు వీడు. అయినా సరే కార్పొరేట్ కాలేజీలు అని ఉంటాయి కదా, వాళ్ళు మీ ఇష్టం అండి పర్వాలేదు, మీరు మేల్ని కన్నా ఫిమేల్ని కన్నా ఈ రెండింటికి మధ్యలో వాడిని కన్నా సీట్ ఇస్తాం, దానికి మాత్రం అడ్వాన్స్గా కట్టండి అంటారు. ఎప్పటి నుంచి కడుపులో ఉండగానే పిల్లలకి మనం సీట్లు రిజర్వ్ చేసుకుంటున్నాం కర్మగారి. వీళ్ళకి ఎంతసేపు ఈ ఎల్కేజీ సీట్లు కాలేజీ సీట్లు భూమి మీద ఇళ్ల కోసం రిజర్వేషన్ పెట్టుకుంటున్నాం, కానీ వైకుంఠానికి తీసుకెడదాం, పద్మాకర్ గారితో యాత్ర కడదాం, యాత్రకు 6 నెలల ముందు అనౌన్స్ చేసినా వెళ్ళదంపుల దగ్గర తత్కాలే తీసుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం తత్కాలే, కానీ అక్కడ మాత్రం ముందుగా అడ్వాన్స్గా టికెట్లు తీసుకుంటారు. ఈ మనుషులు ఎంత విచిత్రమైన వ్యక్తులు అని నేను అనలేదు, వేదవ్యాసుల వారు కనుక ఇప్పుడు ఉండంటే మన మధ్యలో అనేవారు. ఆయన అంతరంగానే నేను ఇప్పుడు మీకు చెప్పాను మైక్ ద్వారా. ఇందువల్ల చెప్తున్నానంటే మానవులకి పుట్టబోయే వాళ్ళ మీద అంత మమకారం ఉంటుంది, రాక్షసులకు ఆ మమకారం ఎంత ఎక్కువగా ఉండదు. ఎవడి బతుకు వాళ్ళదే. అందుకే చంటి పిల్లాన్ని వదిలేసిపోతే వాడు ఏడవడం మొదలెట్టాడు ఆకలి తట్టుకోలేక. ఆ సమయంలో ఆకాశ మార్గంలో నందీశ్వరుడి మీద పార్వతీ పరమేశ్వరులు వెడుతున్నారు. పార్వతీదేవి వాడిని చూసి జాలిపడి, చూశారా అండి, ఆహాహాహా వాడు ఎంత నిగనిగలాడిపోతున్నాడో, ఆ రంగును చూస్తే గౌడు గేది గుర్తుకొస్తున్నది కదా, వీధులలో తిరిగేటటువంటి పంకంలో తిరిగే వరాహం గుర్తుకొస్తున్నది కదా, కొంతమంది నమస్కరిస్తున్నప్పుడు వాళ్ళ జుట్టు గుర్తుకొస్తున్నది కదా. కొంతమంది అండి, కొంతమంది జుట్టు చూడండి ఎంత నల్లగా ఉంటుందో, 70 ఏళ్ళు వచ్చినా సరే. మరి పూర్వజన్మ సుకృతం అన్నమాట. ఇవన్నీ ఆవిడికి గుర్తుకొచ్చి అలాంటి రంగుతో ఉన్న ఈ శిశువుని, ఈ పసిబాలుణ్ణి ఎవరు వదిలేశారనగా, వీడు విద్యుత్కేశుడు అనేటటువంటి వాడి కొడుకు సుకేశుడు. వీడికి సుకేశుడు అని పేరు పెడదాం మనం. వీడు ఆకలితో ఏడుస్తున్నాడు అనగానే ఆవిడ జాలిబడి ఇలా బొటన వేలు వాడు నోట్లో పెట్టి పాలు నోట్లో పోసిందిట. వాడికి బలం వచ్చింది. వెంటనే వాడు ఆ పార్వతీదేవి చేతి వేలు నుంచి వచ్చిన పాలు నోట్లో పడగానే వాళ్ళమ్మంత వయస్సు కలిగిన వాడు అయిపోయాడు, అంటే పొడుగ్గా అయిపోయాడు, పరాక్రమవంతుడయ్యాడు. ఈరోజు నుంచి రాక్షసులకు వరం ఇస్తున్నాను, పుట్టి పుట్టగానే వాళ్ళు యుక్త వయస్కులు అవుతారు, బలవంతులు అవుతారు, వాళ్ళకి ఆకలి వేస్తే వాళ్ళ ఆకలికి ఆకలికి కావలసిన ఆహారం సంపాదించుకునే శక్తి చిన్నప్పుడే వచ్చేస్తుందని వరం ఇచ్చాట శివుడు పార్వతి. వాడికి ఇంకా రకరకాల వరాలు ఇచ్చారు ఈ సుకేశుడికి. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అన్నమాట ఈ సుకేశుడు వాడి వంశస్థులంటే పార్వతీ పరమేశ్వరులకి వ్యామోహం వచ్చింది. దేవతలకు వ్యామోహం ఉండదు, అయినా వరాలు ఇచ్చారు కనుక కొంచెం వాడి మీద పక్షపాతం ఉండేది. ఈ సుకేశుడు ఒక్కసారిగా పార్వతీ కటాక్షం వల్ల శరీరాన్ని పెంచుకుని కామరూపం పొంది మంచి వరాలు పొంది తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నేనే అన్నట్ట. నువ్వెవడోరా నాయన అంటే నేనే మీ అబ్బాయిని సుఖేశుణ్ణి. బండరాళ్ల మీద ఏడుస్తూ ఉంటే శివపార్వతులు నాకింత కళేవరం ఇచ్చారు, కామరూపం అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందే శక్తి ఇచ్చారు, ఆకాశంలో స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళి తిరగడానికి ఒక విమానం కూడా ఇచ్చారని కానీ వాళ్ళు పొంగిపోయారట. ఈ సుఖేశుడికి ముగ్గురు కొడుకులు పుట్టారు, ఒకడు మాలి, రెండోవాడు సుమాలి, మూడవడు మాల్యవంతుడు. మీరు చూడండి ఈసారి మాల్యవంతుడు అనేవాడు రామాయణంలో చీటికి మాటికి సలహాలు ఇస్తూ ఉంటాడు రావణాసుడికి, మాల్యవాన్న వరాక్షస అని సుందరకాండలో వస్తుంది వాడనమాట. వరసగా సుఖేశుడికి మాలి, సుమాలి, మాల్యవంతుడు పుట్టారు. వీళ్ళు లంకానగరాన్ని అంతపూర్వం కొంతమంది ఉన్నారులేండి, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళందరినీ తన్ని అవతల పారేసి అద్భుతమైన నగరం కట్టుకున్నారు. ఆ నగరంలో చేరి దేవతల చేత కొట్టేశారు, మానవుల్ని కొళ్ళబొడి చేశారు, కనిపించిన స్త్రీలను ఎత్తుకొచ్చేసేవారు, పరమ భయంకరులు వాళ్ళు. లంకా నగరాన్ని ఆక్రమించుకున్న తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మని మెప్పించారు, వరాలు పొందారు. శివుడి దగ్గరికి వెళ్ళారు, శివుణ్ణి మెప్పించారు, శివుడి వరాలు పొందారు. ఇంక అక్కడి నుంచి లోకాల్లో ఉన్న వాళ్ళందరినీ పీడించడం మొదలుపెట్టారు. వాళ్ళ కాలంలో ఆడవాళ్ళు సుఖంగా బతికేవారు కదా, వాళ్ళు పరమ నీచులు వాళ్ళు. దాంతో దేవతలు వణికిపోయి ఒకనాడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు, పరమేశ్వర నీవు వరాలు ఇవ్వడం వల్ల సుఖేశుడు, వాడి పిల్లలైన మాలి, సుమాలి, మాల్యవంతుడు అనేవాళ్ళు విజృంభించి త్రికూట పర్వతం మీద లంక అనే ఒక నగరం నిర్మాణం చేసుకుని ఆపై బ్రహ్మని వరాలతో మెప్పించి ఆ వరాలు పొంది కండకావరం పొందారు. నీవు వాళ్ళకి వరాలు ఇచ్చావు. పాపాత్ములకి పాలు పోస్తే అది చాలా ప్రమాదం, పాముకి పాలు పోస్తే ఎంత ప్రమాదం, పాము పాలు తాగితే విషం కక్కుతుంది, పాపాత్ములకు వరాలు ఇస్తే లోకాలను పీడిస్తారు. అందుకే పాపాత్ముల దగ్గర ఎక్కువ సంపద ఉండకూడదు, పాపాత్ముల దగ్గరికి వరాలు వెళ్ళకూడదు, వరం పాపాత్ములకి కండకావరం పెంచుతుంది. వాళ్ళు ఇప్పుడు దేవతల్ని నాశనం చేస్తున్నారు, యజ్ఞాలు పాడు చేస్తున్నారు, భూలోకాన్ని విధ్వంసం చేస్తున్నారు. రక్షించమంటే విష్ణువు దగ్గరికి వెళ్ళండి, ఆ సుఖేశుడికి నేను వరం ఇచ్చాను, అందువల్ల చూస్తూ చూస్తూ వాడిని చంపలేను అన్నట్టు. ఆయన చంపలేకపోయినా వాడిని ఉపేక్షించకూడదుగా, అందుకే విష్ణువు దగ్గరికి పంపిస్తున్నాను మిమ్మల్ని అన్నాడు. దేవతలు వెళ్ళారు, విష్ణువు దగ్గర మొరపెట్టారు. దాంతో విష్ణువు గరుత్మంతుని మీద వచ్చి ఘోర యుద్ధం చేసి మాలి అనేవాడిని సుదర్శన చక్రంతో నరికి పారేశాడు. ఈ మాలికి నలుగురు కొడుకులు, అనలుడు, వెనలుడు, సంపాతి, విదురుడు. ఈ నలుగురు విభీషణుడికి మంత్రులు. తెలుసుగా మీకు తర్వాత విభీషణుడి దగ్గర ఎప్పుడు నలుగురు మంత్రులు ఉంటారే, ఈ మాలి కొడుకులు వాళ్ళు నలుగురు. అందులో ఆఖరి వాడి పేరు సంపాతి. ఈ సంపాతి కాదు, జటాయువు యొక్క అన్నగారు సంపాతి కాదు, వీడి పేరు కూడా సంపాతి. ఈ విధంగా ముందు మాలిని చంపేశాడు, సుమాలిని గదతో నాలుగు పీకాడు, మాల్యవంతుడి మాడు పగలగొట్టాడు, రాక్షసుల్ని 500,000 మందిని సంహరించాడు. దాంతో వాళ్ళు హడిలిపోయి లంకానగరం వదిలి పాతాళానికి పోయారు. ఆ తర్వాత కొంతకాలానికి లంక అంతా శిథిలమైపోయింది, ఎవ్వరూ లేరు అక్కడ. అప్పుడప్పుడు నా రూములోకి వస్తున్న ఎలకలు, ఇక్కడ మధ్యలో ఉపన్యాసం మధ్యలోకి వచ్చిన ఈ ఎలక, అక్కడక్కడ వచ్చే కొన్ని దోమలు, బల్లులు, ఇటువంటివి మాత్రమే మిగిలేట. లంకానగరంలో ఇవి తప్ప ఇంకేమీ లేవు. ఇప్పుడు ఆ లంక శిథిలమైపోతే బ్రహ్మదేవుడి ఆజ్ఞతోటి, ఇటు తండ్రి గారి ఆజ్ఞతోటి ఆ లంకానగరాన్ని పునర్నిర్మాణం చేసుకున్నాడు. ఇది అసలు కథ అని రాముడికి మళ్ళీ అగస్త్యుడు చెప్పాడు. లంకను చాలా బాగు చేసుకున్న కొంతకాలం తర్వాత ఈ పాతాళానికి పోయిన సుమాలి, మాల్యవంతుడు వీళ్ళు అప్పుడప్పుడు భూమి మీదకి వచ్చేవారట. విష్ణు బలమే బలం అండి బాబు, ఆయన దెబ్బలు ఇప్పటికి కూడా తట్టుకోలేకపోతున్నాం, మచ్చలు అలా వండిపోయాయి. ఆ విష్ణువే అంటే ఆయన ఎక్కి తిరిగే గరుత్మంతుడు, రెక్కలతో కొట్టిన దెబ్బలకి ఇప్పటికి బొప్పులు కట్టే బొప్పులు తగ్గట్లేదు వాళ్ళకి. విష్ణువుని పక్కన పెట్టండి, ఆయన పరమాత్ముడు. విష్ణువాహనం గరుత్మంతుడు రెక్కలతో కొడితే ఆ రెక్కలకి బొప్పులు కట్టి ఆ బొప్పులు ఎప్పటికీ తగ్గట్లేదట. అందుకని మనకి భయంగా ఉంది. అయినా లంకానగరం మన నగరం ఎలా ఉందో చూసుకుందామని ఒక్కనాడు వాళ్ళంతా రహస్యంగా మారు వేషాల్లో భూమికి వచ్చారు. తీరా లంకకు వచ్చి చూస్తే ఆ లంకానగరంలో విశ్రవసపుత్రుడు, వైశ్రవణుడు, కుబేరుడు అపూర్వ రీతిలో లంకానగరాన్ని పునర్నిర్మాణం చేసుకుని దర్జగా ఏలుతున్నాడు. అప్పుడు వాళ్ళు కాషాయ వస్త్రాలు వేసుకుని మారు వేషాల్లో అక్కడ ఉన్న వాళ్ళని అడిగారట, ఈ లంక శిథిలం అయిపోయింది కదా, పాడైపోయిన లంక ఇంత గొప్పగా ఎలా తయారయ్యింది అన్నారు. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అన్నారు, విశ్రవసుడు అని ఒక మహాత్ముడు ఉన్నాడండి. ఆయన భార్య దేవవర్ణిని లేక ఇలవెల, ఆవిడ కొడుకు ఈయన. ఈయన పేరు వైశ్రవణుడు. ఇతడు మహాత్ముడు, బ్రహ్మని మెప్పించాడు, శివుణ్ణి మెప్పించాడు, దాంతో వరాలు పొందాడు. ఈ లంకానగరం కుప్పకూలిపోయిన, శిథిలమైపోయిన, దౌర్భాగ్య స్థితిలో ఉన్న లంకానగరాన్ని అపూర్వ రీతిలో నిర్మాణం చేసుకుని పరిపాలిస్తున్నాడు అనగానే మాలి తమ్ముడు సుమాలి, అబ్బా విశ్రవసునికి ఇటువంటి కొడుకు పుట్టాడనమాట. ఆ విశ్రవసుడు వీరాధి వీరుల్ని కనగలిగే గొప్పవాడయి ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడో చూద్దామనుకుని విశ్రవసుడు ఉన్న చోటికి వెళ్ళాడు. ఆ సమయంలో విశ్రవసుడు అందమైన శరీరంతో ఓ యజ్ఞం చేస్తున్నట్ట. అందమైన శరీరంతో యజ్ఞం చేయడం అనడం ద్వారా యజ్ఞం చేసేవాళ్ళు అందరి శరీరాలు అందంగా ఉంటాయా? కానీ ఈతడు నిత్యం సౌందర్యంతో ఉండేవట. ఆ సౌందర్యం చూడగానే ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఈ విశ్రవసుడు అసాధారణ పాండిత్యం కలిగిన వాడు, అందగాడు, ఇతడికి పుట్టే పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. ఇటువంటి వాడు కనుక నాకు అల్లుడైతే నాకు కూడా బంగారం లాంటి మనవడు పుడతాడు, వాడి సాయంతో మా లంకానగరాన్ని తిరిగి పొందొచ్చు అనుకున్నట్ట. ఈ సుమాలికి ఆరుగురు కొడుకులు పుట్టారు. ముందు ఆ ఆరుగురు కొడుకులు వరసగా కునరణ్యుడు, కుంభీధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు, విరూపాక్షుడు, సంక్రుద్ధుడు అని ఆరుగురు కొడుకులు. ఆ తర్వాత ఐదుగురు మళ్ళీ కొడుకులు పుట్టారు రెండో భార్య వల్ల. ఈ ఐదుగురు కొడుకులు మహాభారత యుద్ధంలో మహాపారుసుడు, మహోదరుడు, విరూపాక్షుడు, యోపాక్షుడు అని పిలువబడేవాడు. ఆరు ఐదు 11 కొడుకులు అయ్యాక మూడో భార్య ద్వారా నలుగురు కూతుళ్ళు పుట్టారు. ఆ నలుగురు కూతుర్లో ఒక ఆవిడ పేరు కుంభీనస, ఇంకో ఆవిడ పేరు భాసకర్ణి, ఇంకో ఆవిడ పేరు కైకసి, మరొక ఆవిడ పేరు మహాపారిశ్య. ఈ నలుగురు కూతుళ్ళు. ఈ పేర్లు మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, పురాణం వినడం కాదు. బయటికి వెళ్ళాక సుమాలి యొక్క పిల్లలు ఎంతమంది, ఎంతమంది భార్యలు ఇప్పుడు చెప్పండి? సుమాలికి ఎంతమంది? 11 మంది కొడుకులు. మొదటి భార్య వల్ల ఆరుగురు, రెండో భార్య వల్ల ఐదుగురు, మూడో భార్య వల్ల ఎంతమంది? నలుగురు కూతుళ్ళు. ఆ నలుగురు కూతుళ్ళలో ఒక కూతురే మన హీరోయిన్ కైకసి. కైకసి అనగానే మన పెద్దవాళ్ళందరికీ ఎంతో ఉత్సాహం వస్తుంది, కుర్రాళ్ళకి తెలియదు. కానీ ఈ కైకసి కామరూపం పొందగలిగేది, ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందుతుందట. దానికి తండ్రి ఆ వరం ఇచ్చాడు. కొన్ని కొన్ని వరాలు కొంతమంది ఇవ్వగలరు ఆ రోజుల్లో. అందుకని ఆయన కైకసి దగ్గరకు వచ్చి, అమ్మాయి నువ్వు పుట్టుకతో భయంకరంగా ఉంటావు, పెద్ద పొట్టతో, నల్లని వికృతమైన ఆకారంతో, నెత్తి మీద ఏతాకులు పెడితే ఎలా ఉంటుందో అటువంటి జుట్టుతో పుట్టావు. కానీ నేను బ్రహ్మని మెప్పించి ఒకప్పుడు కామరూపమనే విద్య పొందాను, ఆ విద్య నీకు ఇచ్చాను, నీకు ఆ విద్య వచ్చు. ఈ కామరూప విద్యతో నువ్వు ఏ రూపం కావాలంటే రూపం పొందగలవు. ఒక అందగత్తిగా మారి విశ్రవసుడని ఒక ఆయన ఉన్నాడు, పులస్త్య ప్రజాపతి కొడుకు, బ్రహ్మ యొక్క మనుమడు. ఆయన్ని ఏదో రకంగా భర్తగా పొందు. ఆ విశ్రవసుడికి పుట్టే పిల్లలు లోకాలను ఏలగలరు, మహావీరులు అవుతారు. రాక్షసులు మళ్ళీ పుట్టాలని, వాళ్ళు మన లంకానగరాన్ని ఆక్రమించుకుని పరిపాలించాలని, వాళ్ళ నీడలో మా చివరి రోజులు గడపాలని నా కోరిక. కాబట్టి తల్లి పని చేస్తామనగానే ఆయన ఎలా ఉంటాడో ఒక్కసారి చూసుకోకుండా ఎలా నాన్న అందిట. ఆయన చూసుకుంటే నేనే మొగాడే వరిస్తానే బాబు, నువ్వైతే వరించి తరించిపోతావు, మురిసిపోతావు వెళ్ళన్నట్ట. ఈవిడ ఒక రోజున యజ్ఞం చేస్తున్నాయని ఇలా పక్క నుంచి చూసింది. సహజంగా యజ్ఞం చేస్తున్నప్పుడు మంచి కుండలాలు పెట్టుకుని ఒత్తైన జుట్టిలా వెనక్కి దువ్వుకుని ఉన్నటువంటి వాళ్ళని చూస్తే చాలా ముచ్చటగా ఉంటారు. ఆయనకు చాలా జుట్టు ఉండేది టండోయ్, విశ్రవసుడికి. ఆయన చిరంజీవి ఇప్పటికి కూడా ఉన్నాడు, ఆయనకు జుట్టు ఉండదు. అదేంటో మరి ఆ రహస్యం ఏంటో సరే కనుక్కోండి. ఒక్క వెంట్రు కూడా ఊడకుండా వెనక్కి ఒత్తుగా ఉండేదిట. అటువంటి జుట్టుతో మంచి స్ఫురత్రూపంతో సౌందర్యముతో మహానుభావుడు యజ్ఞం చేస్తున్నాడు విశ్రవసుడు. ఆయన్ని చూసింది, నాన్న నీవు చెప్పింది నిజమే, ఆయన్ని వరిస్తాను అని దగ్గరికి వెళ్ళింది. ఆవిడ కామరూపం ధరించింది కదా, పరమసుందరిగా వెళ్ళింది. యజ్ఞం చేస్తున్న మహానుభావుల దగ్గర కామరూపం నిలబడుతుందిరా, ఆ రూపం హుళక్క అయిపోయి దీని అసలు రూపం బయటకు వచ్చింది. అయినా ఆయన మహాత్ముడు, అందుకని తనని ఎంతో ప్రేమతో వరించి వచ్చిన ఈవిడ తనకి భార్య అవుతుందని, ఈవిడ వల్ల కొంతమంది పిల్లలు పుడతారని తెలుసు గనక ఆ రూపాన్ని చూచి మురిసిపోయి సుందరి నీకేం కావాలన్నాడు. ఆవిడ కైకసి, నన్ను సుందరి అని సంబోధించారంటే నా అందం ఈయన ఆకట్టుకుందేమో అనుకుందిట. అంతేకాని ఆయనకి అసలు రూపం బయటపడింది, ఆ పొట్ట, నెత్తి మీద ఏతాకుల్లా ఉన్న తల వెంట్రుకలు కనపడుతున్నాయని తెలియక, ఏమండి మీరు సుందరాకారులు నేను సుందరిని, నన్ను పెళ్లి చేసుకుని సంతానాన్ని ప్రసాదించండి అంది. ఆయన నవ్వుకున్నాడు, యజ్ఞదీక్ష ముగించాడు, ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ రెండవ భార్య కైకసి ద్వారా భయంకరాకారుడు 10 తలలు 20 చేతులు కలిగిన ఒక పిల్లవాడు పుట్టాడు. వాడు మినపరాశిలో ఉండేవట, నల్లని మినుములు, ఒక 100,000 ఎకరాల్లో మినుములు పండించి ఆ 100,000 ఎకరాల్లో ఉన్న మినప పంట అంతా పట్టుకొచ్చి మినప గుళ్ళు నేల మీద పోయండి. ఒకసారి ఆలోచించండి, మీరు బస్తాలకు బస్తాలు మినుములు పట్టుకొచ్చి నేల మీద ఎండబెడితే ఆ మినుములు ఎలా ఉంటాయండి చూడడానికి? రావణాసుడు అలా ఉండేవట. పద్మాకర్ గారు ఏమైనా వేళకోవడానికి చెబుతున్నారనుకుంటారేమో. చూడండి, రామాయణంలో సుందరకాండలో మాషరాశి ప్రతీకాశం అంటాడు. మాష అంటే మినుము, మినప రాశి, రాశి కింద పోసిన మినుములు ఎలా ఉన్నాయో అలా ఉన్నట్టు వాడు. అంత పెద్ద కళేవరంతో మినుములు కుప్పల కింద పోసినట్టు ఉన్నాడు అనమాట వాడు. అంతటి అద్భుతమైన ఆకారం వాడిది. 10 తలలు 20 చేతులతో పుట్టాడు వాడు. మహాపరాక్రమవంతుడు వాడు. నేల మీద పడ్డంతో నక్కలు అరిచాయి, కుక్కలు కూసాయి, గొడ్లగోబులు కూసాయి, భయంకరమైన భూకంపాలు వచ్చాయి, గందరగోళం అయిపోయింది భూమి. ఆ తర్వాత మరికొంతకాలానికి రెండో వాడు పడ్డాడు. ఇక వాడు పడ్డంతో భూమి ఢామ్ అనే శబ్దంతో పగిలిపోయిందిట, కొండలు విరిగిపోయాయట. వాడే కుంభకర్ణుడు, మహాకళేపురం. రావణాసురుడికి 1000 రెట్లు శరీరంతో పుట్టాడు. ఆ తర్వాత మూడో పుత్రుడు పుట్టాడు, ఏడాది తిరగకుండా. ఆయనే విభీషణుడు. ఆయన నల్లగా ఉంటాడు కానీ ఆ మహాత్ముడు ధర్మబుద్ధి కలిగిన వాడు. అందుకే విభీషణుడు పుట్టినప్పుడు చల్లగాలి వేసిందిట. చల్లగాలి కూడా సువాసనతో కూడిన గాలి. కొంతమంది ఇళ్ళని ఎంతో సువాసనతో ఉంచుతారు, మరి వాళ్ళు ఎలా ఇంటిని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారో తెలియదు. కానీ ఒక్కొక్కటి ఇంట్లో అడుగు పెడితే హాయిగా స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఒక్కొక్క రూములో అడుగు పెట్టి చేతులు కడుక్కోవడానికి పొరపాటు బాత్రూంలో కడితే 3 రోజులు అన్నం తినలేము. కుంభకర్ణుడు ఉన్న చోటేమో అలా ఉండేదిట, అడుగు పెడితే భయంకరమైన వాసంతో. కానీ విభీషణుడు పుడితే ఆ ఇల్లు, ఆ ప్రాంతం పరిమళంతో ఉండేదిట. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడే చల్లగాలి వీచింది, సుగంధంతో కూడిన గాలి వీచింది ధర్మాత్ముడు అవడం వల్ల. ఆ తర్వాత విభీషణుడు పుట్టిన 1 ఏడాది తర్వాత ఒక కూతురు కూడా పుట్టింది. ఆవిడ గోళ్ళు చాటల్లా ఇంత పొడుగు ఉండేవిట. కొంతమంది గోళ్ళు పెంచుతారు చూసారా, ఆ గోళ్ళు పెద్దవైనా పొదునుగా ఉండవు. ఈవిడ గోరు ఒక్కొక్కటి ఒక చేటలా ఉండేదట, ఇనప చేట. ఈ గోరుతో దేనైనా పొడిచిందా ఇవాడు బతకడం. గోళ్లతో గిల్లుకుని కొబ్బరికాయలు కూడా పగలగొట్టేసేది. కొందరు భాషలో చెప్పాలంటే కొబ్బరికాయ పగలగొట్టి మరి తినేస్తుంది. అంత పెద్ద పెద్ద గోళ్ళతో పుట్టిందట. సంస్కృతంలో సోర్ప అంటే చేట, నఖ అంటే గోరు. సోర్ప నఖ కలిస్తే సోర్పనఖ, అంటే చాట వంటి గోళ్ళు కలిగింది అని దానికి పేరెట్టారు పుట్టినప్పుడే. అంతంత గోళ్లతో పుట్టింది. ఈ విధంగా 4 పిల్లలు పుట్టారు. కొంతకాలం పోయిన తర్వాత మాల్యవంతుడు సుమాలి ఈ పిల్లల దగ్గరకు వచ్చి, నాయనలారా, లంకానగరం మనది, శ్రీ మహావిష్ణువు మనల్ని చితక్కొట్టి పాతాళానికి పంపేశాడు, మేము మీ తాతలం, మాతామహులం, మీరెప్పుడు పితామహులు వైపు వెళ్లకుండా మాతామహులు వైపు వెళ్ళాలి, మీ అమ్మని పట్టించుకోండి, మీ అమ్మ ఎంతో ప్రేమతో ఒక పుణ్యాత్ముడిని పెళ్లి చేసుకుని మీలాంటి వీరుల్ని కన్నది, మీ వంటి వీరులను కన్న తల్లి సింహాసనం మీద పిల్లలు కూర్చోవాలని, వాళ్ళు పదవుల్లో ఉండాలని, కీర్తి పొందాలని కోరుతుంది. ఆవిడ మాట ఎలా ఉన్నా, నేనేమో మాతామహుణ్ణి, ఇక నా భార్య పరమ పూజ్యురాలు మీ అమ్మమ్మ, ఆవిడ మేమంతా మీ మీద ఆశ పెట్టుకున్నాం, నువ్వు తక్షణం లంకా నగరాన్ని ఆక్రమించుకోవాలనగానే రావణాసురుడు లంకకేసి పరిగెత్తాడు. ఇంతలో తాతగారు వాడిని ఆపి, మాల్యవంతుడు, రావణ తొందరపాటు పనికిరాదు, నువ్వు కనుక ఇప్పుడు లంకానగరం మీదకి దండయాత్ర కడితే మీ అన్నగారు కుబేరుడు ఒక్క దెబ్బతో గదతో నీ తల పగలగొడతాడు. గదాయుద్ధంలో కుబేరుడు ఆరితేరినవాడు, నీవెంత వీరుడవైనా అతన్ని చంపగలిగేంత వాడివి కాదు. నీకు లోకాలను జయించడానికి కావలసిన పరాక్రమం వరాల వల్ల వస్తుంది. శరీరం ఎంత గొప్పదైనా దానికి వరములు తోడవ్వాలి, బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి అనగా కుంభకర్ణుడు అన్నాడు. పుట్టినప్పటి నుంచి కుంభకర్ణుడు అప్పటిదాకా 500,000 మందిని తినేసేట, ఏనుగుల్ని, పాములు కూడా తినేసేటండేవాడు పాతాళంలో. ఆకలి వేస్తే ఇక వాడికి అదీది లేదు, ఎదురుగుండా కనపడింది ఏదైనా వాడికి ఆహారమే. వాడు లేడు కాబట్టి వినడానికి మీరు, చెప్పడానికి నేను, ఆ మైకు పెట్టేవాడు, ఈ గందరగోళాలు ఉన్నాయి, లేకపోతే మైకు డబ్బాలు కూడా తినేసేవాడు వాడు. వాడి కడుపులోంచి వెళ్ళి మైకు ఢామ్ ఢామ్ అని శబ్దం చేసేది.
అంత ఆకలితో పుట్టాడు వాడు. అందుకని వాడేమన్నాడు, లక్షలు లక్షల మందిని బొక్కేస్తాను నేను, మరమరాలు బఠానీలు తిన్నట్టు తింటాను, నాకు ఈ కుబేరుడు లెక్క అంటే నాయన నువ్వు అంత వీరుడివే, కానీ వరగర్వాలు చాలా గొప్పవి, కుబేరుడికి వరాలు ఉన్నాయి, వరాలు మీరు పొందండి అన్నట్ట. అప్పుడు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఈ ముగ్గురు తపస్సుకు బయలుదేరారు. మహాతపస్సు చేశారు కానీ బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు. రావణుడు ఏం చేశాడు, ఒక యజ్ఞగుండం పెట్టుకున్నాడు. ఆ యజ్ఞగుండం దగ్గర కూర్చుని పది తలలున్నాయి కదా, 1000 ఏళ్లకు ఒక్కొక్క తల నరికి ఆ గుండంలో వేసి బ్రహ్మదేవుడికి సమర్పించాట. అంటే వాడు ఎంతకాలం తపస్సు చేశాడు, మొత్తం 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 10 తలల్లో 9 తలలు ఆహుతయ్యాయి, ఇంకా 10,000 సంవత్సరం పూర్తయ్యే ముందు 10వ తల నరుక్కోబోతూ ఉండగా బ్రహ్మ ప్రత్యక్షమై ఆగు ఆగు అని ఆపి, కృతయుగంలో పుట్టిన నీవు త్రేతాయుగం వరకు ఉంటావు, మహా ఆయువిస్తున్నాను, అద్భుతమైన ఆయువిస్తున్నాను, 100,000 సంవత్సరాలు బ్రతుకుతావు నీవు, నీ పోయిన తలలు తిరిగిస్తున్నాను, ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ 10 తలలు వస్తాయి, నీ 20 చేతులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాయి, ఒత్తప్పుడు మాయమైపోతాయి, సామాన్య కాలంలో ఏకశిరస్సుతో 2 భుజాలతో ఉంటావు, నీ శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది, ఇంకా ఏం వరం కావాలో కొరకు అంటే ఈ మానవులు అల్పులు, వీళ్ళు నన్నేం చేస్తారు, ఒక్క మానవుల చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ సావు లేకుండా చెయ్యి, స్వరసిద్ధ సాధ్య గంధర్వ కిన్నర యక్ష చారణాసుర విద్యాధరాది జాతులలో ఎవరి వల్ల నాకు సావు లేకుండా వరం ప్రసాదించు, ఒక్క మానవులు మాత్రం నన్నేమీ చేయలేరు, ఆ వరంతో పాటుగా నాకు ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలిగే శక్తిని ప్రసాదించు, అఖండమైన ఆయువునియ్యి, అంటే అన్నీ ఇచ్చి, ఇది కాకుండా భవిష్యత్తులో నీకు ఆకాశ గమనం చేసే ఒక విమానం కూడా వస్తుంది, నేను ఒక విమానాన్ని, పుష్పకం అనే విమానాన్ని తయారు చేసి నీ సోదరుడు పరమ పూజ్యుడు కుబేరుడికి ఇచ్చాను, ఆ విమానం కూడా నీకే వస్తుందని చెప్పాడు ఆయన. ఇప్పుడు విభీషణుడి దగ్గరికి వెళ్ళాడు, ముందు రావణుడికి కనబడ్డాడు, వరాలు ఇచ్చాడు, తర్వాత విభీషణుడి దగ్గరికి వెళ్ళాడు, కుంభకర్ణుడి దగ్గరికి వెళ్లకుండా. ఎందుకని, విభీషణుడు బుద్ధిమంతులలో గొప్పవాడు. నాయన విభీషణ, అన్నగారి పక్కన కూర్చుని నువ్వు కూడా 10,000 సంవత్సరాలు కఠోర తపస్సు చేసావు, నీకేం కావాలో కోరుకో అంటే నా మనస్సు సర్వకాల సర్వావస్థలలో ధర్మం మీద నిలబడాలి, ధర్మం తప్ప నాకేం వద్దన్నాడు ఆయన. ఎవడు కోరతాడండి ఇలాగా, బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటే అంతటి బ్రహ్మదేవుణ్ణి నా మనస్సు ధర్మమునందు సుస్థిరమగుగాక. ధర్మం మీద సుస్థిరమైతే ఎప్పుడు గురువుగారు పద్మాగర్ గారి యాత్రలకు వెళ్ళి అక్కడికి వెడతాను, సౌకర్యాల గురించి ఆలోచించకుండా ఆయన పురాణాలు వింటాను, మధ్య మధ్యలో మైకు డిస్టర్బ్ చేసినా సరే పట్టించుకోకుండా అలాగే చెవులు రిక్కించి మరీ వింటాను, ఆయన పురాణంలో నిద్రపోను అంటాడు వాడు. ఎంత అదృష్టవంతుడు వస్తాడు అప్పుడు వాడు. ఈ విధంగా ధర్మం కావాలనగానే తథాస్తు, నీవు ఎప్పుడూ ధర్మబుద్ధితో ఉందివుగాక, నీ ధర్మము నిన్ను లోకాన్ని రక్షించుగాక అని వరం ఇచ్చి కుంభకర్ణుడికేసి ఎడుతూ ఉంటే దేవతలు పరుగు పరుగులు వచ్చి, మహాత్మా ఆ ఇద్దరికి ఇచ్చిన వరాలకే మా కడుపు నిండిపోయింది, రావణాసురుడి వరాలు లోకాలని నాశనం చేస్తాయి, విభీషణ వరాలు లోకాలని రక్షిస్తాయి, ఇప్పుడు నువ్వు కుంభకర్ణుడి దగ్గరికి ఎడుతున్నావు, వాడు చిన్నప్పుడే 100,000 మందిని తిన్నాడు, ఆకలి వేసిందా, ఇక వాడికి అది ఇది అని లేదు, రాళ్ళు తిన్నా అరిగిపోతాయి వాడికి, కనపడిన దానిలా మింగుతాడు, నువ్వు ఇప్పుడు వాడికి అజేయములైన వరములు ప్రసాదించినట్లయితే ఆ వరములతో కేవలం 1 సంవత్సర కాలంలోపు 14 లోకాలు నాశనం చేసేస్తాడు, మమ్మల్ని ఉండమంటావా లేక చావమంటావా, దయతో వాడికి మాత్రం వరాలు ఇవ్వకొనగా, వరాలు ఇవ్వకుండా ఎలా కుదురుతుంది, తపస్సు చేసిన వాడికి ప్రత్యక్షమై వరాలు ఇచ్చి తీరాలి, అలాగని వరాలు ఇస్తే మీరన్నట్టుగా వాడు కొంపలు ముంచుతాడు, లోకాలు నాశనం చేస్తాడు, కాబట్టి ఓ పని చేస్తాను అని వెంటనే సరస్వతిని పిలిచాడు. సరస్వతి, ఆ కుంభకర్ణుడి నాలుక మీద నువ్వు కూర్చో, వాడి నాలుకని ఆవహించు, జిహ్వని ఆవహించి వాడి చేత నిద్ర వరంగా పొందేలాగా చెయ్యి అనగానే ఆవిడ టక్కున వెళ్ళి నాలుక మీద కూర్చుందిట. ఇప్పుడు అర్థమవుతుందా మీకు, కొంతమంది మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం, కొందరు మాట్లాడగలుగుతున్నాం అంటే సరస్వతి నాలుకను ఆవహిస్తే వాడు హాయిగా మాట్లాడగలుగుతాడు, ఎంతసేపైనా మాట్లాడతాడు, ఎన్నైనా గుర్తుంటాయి. సరస్వతి తప్పుకుని వీడి చేత పిచ్చివాగుడు వాగించిందా, ఇక వాడేం మాట్లాడతాడో తెలియదు. ఈ మధ్యన పెళ్ళిళ్ళ మంత్రాలను తిట్టేవాళ్ళు రకరకాల, ఈ మధ్యన సామాజిక స్మగ్లర్లను ఒక దౌర్భాగ్యుడు పుస్తకం రాశాడు, వీళ్ళంతా ఎవరనుకుంటున్నారు, కుంభకర్ణుడు లాంటి వాళ్ళు, వాళ్ళ నాలుక మీద సరస్వతి అలాంటి దరిద్రపురాత రాసింది కూర్చుని, అందుకే ఆ దరిద్రులు ఆ వాగుళ్ళు వాగుతున్నారు. అమ్మ అనుగ్రహం పొందడానికి ఎప్పుడూ కూడా మనం ధర్మ మార్గంలో ప్రవర్తించాలి, సాధ్యమైనంత వరకు లోకాలని సుఖంగా ఉండాలి అని దీవించాలి, కోరుకోవాలి. లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అనుకున్నవాడి నాలుక మీద నుంచి మంచి మాటలు వస్తాయి. లోకాలు పాడైపోవాలని కోరుకున్నవాడు ఎప్పుడు పిచ్చివాగుడే వాగుతాడు. ఇప్పుడు ఈ సరస్వతి నాలుక మీద కూర్చుంది, ఆ సమయంలో కుంభకర్ణుడికి ఎదురుగుండా హంసవాహనం మీద బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే దీర్ఘ నిద్ర, నాలుకల బయటెట్టి దీర్ఘ నిద్ర అన్నట్ట. తథాస్తు, ఇందులో చెప్పలేదు కానండి దీర్ఘ నిద్ర కోరుకున్నాడు, ఎక్కువేళ్ళు నిద్రపోవాలని కోరుకున్నట్టే రామాయణంలో ఉన్నది. కానీ పద్మపురాణం వంటి వాటిల్లో సంవత్సరంలో 6 నెలలు నిద్రపోయి 6 నెలల తర్వాత 3 రోజులు మెలకుగా ఉండేటట్టు వరమి, ఆ 3 రోజులు మాత్రం నేను ఏ పనన్నా చేయగలుగుతాను, తర్వాత మళ్ళీ నిద్ర, మళ్ళీ 6 మంత్స్. ఎంత బాగుందండి వరం, సంవత్సరంలో 3 రోజులే మెలకుగా ఉంటట, మిగతా 6 నెలలు నిద్ర, ఇంక ఈ 6 నెలలు ఏ పని చేయక్కర్లేదు. కానీ ఈ 6 నెలలకి సరిపడా 3 రోజుల్లో తినేస్తట్టు వాడు. ఇది పద్మపురాణం చెబుతున్నది. కానీ రామాయణం ఉత్తరకాండలో మాత్రం సంవత్సరాలు 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 నేను నిద్రపోతే అంత తేలిగ్గా లేవకూడదు, నా అంతటా నేను లేవాలి, మధ్యలో ఎవడన్నా బలాత్కారంగా లేపకూడదు, ఇన్ని వరాలు కోరినట్టు దీర్ఘ నిద్ర కోరినట్టు ఉన్నది. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, దాంతో వాడు వచ్చి ఢామని పడుకుని నిద్రపోయాట. వాడి కోసం తర్వాత పెద్ద బిల్డింగ్ కట్టించారండి, మంచి భవనం ఒకటి ఏర్పాటు చేశారట, పెద్ద భవనం. ఆ భవనంలో ఇనుముతో తయారు చేయబడిన ఉక్కుతో చక్రాలు కింద ఏర్పాటు చేసిన మంచం ఉండేదిట, ఆ మంచం మీద పడుకుంటే వాడికి నిద్రపోవడమే. ఈ విధంగా వరాలు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు రావణాసురుడు విజృంభించి తాతగారి దగ్గరకు వచ్చి, తాతయ్యో సుమాలి నీవు చెప్పినట్టే నేను తపస్సు చేశాను, బ్రహ్మవరాలు పొందానడగానే అయితే లంకా నగరాన్ని ఆక్రమించన్నాడు. వెంటనే ఈయన ఏం చేశాడు, కుబేరుడి దగ్గరకు ఒక దూతను పంపాడు, కుబేర లంకానగరం మాది, మా లంకానగరం మాకు ఇస్తావా లేక మాతో యుద్ధం చేసి చస్తావా అని కౌరు పెడితే, ఎందుకు వచ్చింది సోదరుడితో యుద్ధం ఏమిటి నాకు అని దూతతో సౌమ్యంగా అన్నట్టు కుబేరుడు, నేను నా తమ్ముడు ఇద్దరం సమానులం, ఈ రాజ్యం అడిగితే తమ్ముడికి ఇవ్వకుండా ఉంటానా, మా తమ్ముడికి ఈ సంపదలన్నీ ఇచ్చేస్తున్నాను, నగరం కూడా ఇచ్చేస్తున్నాను, వచ్చి తీసుకోమను అని దూతకి చెప్పి తండ్రి విశ్రవసుడి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు రావణాసుడు ఇలా కౌరు పెట్టాడు, అప్పటికి రావణుడనే పేరు లేదు వాడికి, దశకంఠుడనే పేరు, మొదట్లో దశగ్రీవుడు దశకంఠుడు దశాస్యుడే, రావణ శబ్దం తర్వాత వచ్చిందిలేండి, సోదరుడు ఇలా కోరాడు, నేను రాజ్యం ఇస్తున్నానంటే చాలా మంచి పని చేసావు నాయన, నీకు రహస్యం చెప్పాలి, వాడు బ్రహ్మ దగ్గర వరాలు పొందాడు కాబట్టి మీరెవరూ వాడిని ఏమీ చేయలేరు, ఇంద్రాది దేవతలు కూడా వాడిని ఏమీ చేయలేరు, వాడు నా దగ్గరకు వచ్చి లోకాలని నాశనం చేయడానికి అనుమతి అడిగాడు, నిన్ను చంపుతానని నీ మీద యుద్ధానికి వస్తానని అంటే కుబేరుడి మీద యుద్ధానికి వెళ్ళడం పాపనరా, నువ్వు కనుక కుబేరుడితో యుద్ధం చేస్తే క్రమక్రమంగా లోకాల మీద యుద్ధాన్ని ప్రకటిస్తావు, యుద్ధం మీద పిచ్చి పెరుగుతుంది, నీకు స్త్రీ వ్యామోహం ఎక్కువ, దానివల్ల నువ్వు నాశనం అవుతావు, దుర్మరణం పాలవుతావు అని చెప్పించాను వాడిని. దాంతో వాడు నా మీద కూడా కక్ష కట్టి నీ మాట వినానని నన్ను తిట్టిపోయాడు, నువ్వు వాడితో యుద్ధం చేయకపోవడమే మంచిది, ఆ పాపాత్ముడు వరాలు పొందాడు నా వల్ల శాపానికి గురయ్యాడు, వాడు మదోద్ధతుడు పరమ పాపాలు చేస్తాడు, నా కొడుకైనప్పటికీ వాడు నికృష్టుడు గనక వాడు చివరిలో దుర్మరణం పాలవుతాడని చెప్పిస్తున్నాను, నువ్వు వాడితో యుద్ధం చేయక కైలాస పర్వతానికి పో, ఈశ్వరుణ్ణి పట్టుకో, ఈశ్వరుడే నిన్ను అనుగ్రహిస్తాడన్నట్ట. వెంటనే కుబేరుడు రాజ్యం అంతా వదిలేసి తన పరివారాన్ని వెంట పెట్టుకుని కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 1000 సంవత్సరములు కైలాసానికి ఎదురుగుండా ఉన్న ప్రాంతంలో తపస్సు చేశాడు. మళ్ళీ శివుడి యొక్క అనుజ్ఞ తీసుకుని కుబేరుడు కాశీ వచ్చి కాశీలో మహాతపస్సు చేశాడండి. ఆ తపస్సుకి మెచ్చుకుని శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాట. శివుడు పార్వతిని సగభాగంలో నిలబెట్టుకునే ఉంటాడుగా అర్ధనారీశ్వరుడు కదా, ఈ అర్ధనారీశ్వరుణ్ణి చూడగానే వీడికి ఈర్ష్య కలిగిందిట కుబేరుడికి, నేను 1000 ఏళ్ళు తపస్సు చేస్తే కానీ ఈ శివుడు ప్రత్యక్షం కాలేదు, అటువంటిది ఈశ్వరుడి శరీరంలో సగభాగంలో చేరింది ఈ పార్వతి, ఈవిడ ఏం పుణ్యం చేసిందో, ఎంత తపస్సు చేస్తే శివుడి యొక్క అర్ధభాగంలో చేరగలుగుతారో అని పార్వతిని ఈర్ష్యతో ఇలా కన్ను కొడుతూ చూశాట. వాడికి ఎడమ కన్ను తప్పని పేలిపోయింది, కు అంటే చెడ్డగా వేరము దృష్టితో చూసి కన్ను పోగొట్టుకున్నాడు గనక అప్పటి నుంచి కుబేరుడు, నిజానికి కుబేరుడు అనే శబ్దముతో శబ్దమునకు చెడ్డగా చూసి కన్ను పోగొట్టుకున్నవాడని అర్థం. అప్పుడు పార్వతి అంది, ఈ దుర్మార్గుడు ఎక్కడ పుట్టాడండి, నన్నే చూచి ఈర్ష్య పొందుతున్నాడు, నేను మీ భార్యని ఎవడన్నా ఫలానా ఆవిడ ఫలానా వాడికి భార్య అయింది, ఆవిడ ఎందుకు అయింది, నేనెందుకు అవ్వకూడదు అనుకుంటాడా వీడు? ఇలాంటి భక్తుడేంటి, పిచ్చి భక్తుడు. పార్వతీదేవి శివుడి భార్య అయ్యి ఆయనలో సగభాగం అయ్యింది, నేను భక్తుడి అయ్యుండి కూడా అంత గొప్ప కీర్తి పొందలేకపోయానని చూస్తున్నాడు ఏమిటంటే, ఈ భక్తులు పిచ్చలాగే ఉంటుంది, కట్టుకున్న పెళ్ళాన్ని కూడా తోసేసి ఆ స్థానంలో కూర్చుందాం అనుకునే భక్తులు ఉంటారండో. సరే ఏం చేస్తాం, వాడు ఎంత దౌర్భాగ్యుడైనా పరమ భక్తుడు, వీడి బుద్ధి మారుస్తాను, వీడిని జ్ఞానిని చేస్తాను, వీణ్ణి మన బిడ్డ కింద భావించు అనగానే కుబేరుడికి విషయం అర్థమైపోయి, అమ్మా ఎంత పొరపాటిది, ఈశ్వరుడికి భక్తితో దగ్గరకు వెళ్ళి శివభక్తుల్లో గొప్పవాడు అవ్వాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ శివుడి భార్యను కూడా పక్కకి తోసి ఆ స్థానం ఆక్రమించాలని కోరుకోవడం మహాపాపం, నాకు అర్థమైంది, నన్ను క్షమించు తల్లి అని అమ్మవారి కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు వాడు ప్రేమతో వాడి శరీరం నిమిరి అందమైన రూపాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్ది, ఉత్తరం దిక్కుకి నీ ఈరోజు నుంచి అధిపతి వైపో, అక్కడ అలకాపురం అనే నగరాన్ని నిర్మాణం చేసుకో, నేను కైలాసం నుంచి ఉత్తర ద్వారం గుండా బయటకు వస్తాను, రాగానే నీ దర్శనం అవుతుంది, నువ్వు నాకు మిత్రుడివి కూడా అని అతనికి ఉత్తర దిక్భాగానికి ఆధిపత్యమిచ్చాట. ఉత్తర దిక్భాగ అధిపతి అయ్యాడు, అలకాపురం అనే నగర నిర్మాణం చేసుకుని దాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. కుబేరుడు ఆ రోజు నుంచి త్ర్యంబక సుఖుడు, ఈశ్వరుడికి మిత్రుడయ్యాడు, మిత్రుడిగా ఎంతో కాలం సుఖంగా జీవించాడు. దాంతోపాటు బ్రహ్మదేవుడు ఆయనకి పుష్పకం అనే ఒక విమానం కూడా ఇచ్చాడు, ఈ విమానం ఎక్కి స్వేచ్ఛగా తిరిగన్నాడు. ఇక్కడికి కుబేరుడి చరిత్ర అలా మారిపోయింది. రావణాసురుడు ఇంకా తనని ఎవరూ ఎదిరించేవారు లేరు గనక కుంభకర్ణుణ్ణి, విభీషణుణ్ణి, సూర్పణకరిని అందరినీ వెంట పెట్టుకుని లంకానగరంలో ప్రవేశించాడు. ఓ మహావైభవంతో ఉంది లంకానగరం, ఒకప్పుడు పరమ దౌర్భాగ్యంతో ఉన్న నగరాన్ని కుబేరుడు స్వర్ణమయంగా చేశాడు. ఆ స్వర్ణమయ లంకలో ప్రవేశించి ఒక భవనం తాను స్వీకరించాడు, ఒకటి కుంభకర్ణుడికి ఇచ్చాడు, విభీషణుడికి ఒకటి ఇచ్చాడు, సూర్పణఖకి మరొకటి ఇచ్చాడు. దాంతోపాటు ఈ మిగతా మహావీరులైనటువంటి మాలి సోదరులైన సుమాలికి, మాల్యవంతుడికి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా భవనాలు కేటాయించాడు. మహాపారుసుడు, ప్రహస్తుడు మొదలైన వాళ్ళంతా ఈ సుమాలి యొక్క సంతానము, మాల్యవంతుడి సంతానం మొదలైన వాళ్ళు వీళ్ళందరినీ కూడా తన అనుయాయులుగా నియమించుకున్నాడు. ఈ విధంగా లంకానగరాన్ని ఆక్రమించుకున్నాడు. మయుడి కుమార్తె మండోదరిని వివాహం చేసుకున్నాడు. మయుడేమో విష్ణుభక్తుడు, ఆయనకి నిజానికి తన కూతుర్ని విష్ణు విరోధి అయిన రావణాసుడికి ఇచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేదు. అయినా బ్రహ్మదేవుడు, రావణ నారదుడు మొదలైనటువంటి వాడు నీకు ఎన్నోసార్లు చెప్పారు కాబట్టి నా మాట విను, ఈ మండోదరిని రావణాసురుడి కోసమే పుట్టింది అని మయుడికి నచ్చ చెప్పి మయుడి కుమార్తెని మండోదరినిచ్చి వివాహం చేశారు. అది కాకుండా మరొక 16,000 మంది రాక్షస స్త్రీలని, దేవతాస్త్రీలని పెళ్లి చేసుకున్నాడు వాడు. ఈ వీడు ఎప్పుడైతే లంకానగరంలో ప్రవేశించాడో, గొప్ప సింహాసనం తనకు వచ్చిందో, మహాసామ్రాజ్యం వచ్చిందో, ఇంకక్కడి నుంచి లెక్క లేకుండా అయిపోయాట. స్వతసిద్ధంగా రావణాసురుడు పరమకాముకుడు. ఈ మధ్యన ఎవడో ఒక దౌర్భాగ్యుడు ఓ చిన్న మ్యాటర్ పెట్టాడండో, అటువంటి వాడికి చెప్పాలి మీరు, రావణాసురుట చాలా గొప్ప భక్తుట, ఎవడు చెప్పాడో మరి వాడికి, బొట్టెట్టి శివుడు చెప్పాడేమో వీడు శివభక్తుడని. వాడేం రావణాసురుడు మీరు అనుకున్నట్టుగా ఏ భక్తుడు కాదు, వాడు పరమ ప్రపంచంలో పరమ నీచాతి నీచుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు రావణాసురుడే. అవడానికి వాడు పులస్త్య ప్రజాపతి విశ్రవో బ్రహ్మ యొక్క కుమారుడే, చాలా గొప్పవాడే. అయినా రావణాసురుడి లక్షణాలన్నీ అగస్త్యుడు రాముడికి చెప్పాడు, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. పుట్టడమే కామంతో పుట్టాట వాడు, వాడికి కొంచెం అందంగా కనబడితే చాలు స్త్రీ, మళ్ళీ అందంగా ఉండాలి, సుందరి అనిపించుకున్న స్త్రీ కనబడితే ఆ స్త్రీని చెరపెట్టడం వాడి లక్షణం. వాడికి బ్రహ్మ మీద భక్తి లేదు, వరాల కోసం తపస్సు చేశాడు తప్ప, శివుడి మీద భక్తి ఉంది అనేది కూడా భ్రమ, తర్వాత శివభక్తుడు అయ్యాడు తప్ప ప్రారంభంలో శివుడి మీద వాడికి ఏ భక్తి లేదు. అందుకే రావణుడు కేవలం మండోదరిని పెళ్లి చేసుకున్నాడు. అందంగా కనబడిన స్త్రీలను పట్టుకుపోయేవాడు, ఎవరైనా పెళ్ళైనా అవ్వకపోయినా అందరినీ పెళ్లి చేసుకోవటమే వాడు. సాధారణంగా వివాహిత స్త్రీ జోలికి ఎవడని పెడతాటండి, పెళ్ళైపోయిన ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భర్తను చంపి లేక బలాత్కారంగా ఎత్తుకొచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటే దాన్ని రాక్షస ప్రవృత్తి అంటారు. ఇది దరిద్రపు కిరస్తాన మత సంప్రదాయం, తురకాళ్ళ యొక్క సంప్రదాయం, మన సంప్రదాయం కాదు. మన వాళ్ళు ఎవరో కూడా బలాత్కారంగా భర్త బతికొండగా ఆ భర్తను చంపో లేక భర్తను తోసో ఆ స్త్రీని తెచ్చి పెళ్లి చేసుకోవడం అనేది అసలు వేద సంప్రదాయమే కాదు. స్త్రీ తనయంత తాను వరిస్తేనే పెళ్లి చేసుకోవాలి, వరించినటువంటి వాళ్ళని పొరపాటును కూడా ఎత్తురావకూడదు, అలా ఎత్తుకొస్తే అది రాక్షసత్వం. వాడు అలా పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టాడు. సోర్పణకని విద్యుజ్జిహ్వుడు అనేటటువంటి కాలకేయ వంశమునకు చెందిన రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. కాలకేయులనే రాక్షసులు ఉన్నారు, వాళ్ళు చాలా వీరులు. ఆ కాలకేయుల నాయకుడు విద్యుజ్జిహ్వుడు, వాడి నాలుక గరుకుగా ఎర్రగా ఉండేదట, మెరుపు తీగిలా ఉండేదట, అందుకే వాడికి విద్యుజ్జిహ్వుడు అని పేరు. వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. కుంభకర్ణుడికి ఆరుగురినిచ్చి పెళ్లి చేశాడు. అందులో ఒక ఆవిడ పేరు కుంభీనస్ అన్నమాట. స మహావీరుడైనటువంటి ఈ మాల్యవంతుడి యొక్క వంశానికి సంబంధించిన కొంతమంది ఉన్నారు, వాళ్ళ పిల్లలనిచ్చి పెళ్లి చేశాడు. విభీషణుడికి సరమ అనే ఆవిడనిచ్చి పెళ్లి చేశాడు. సరమ అనేవాడు విభీషణుడి భార్య, ఆవిడ ఒక్కతే ధర్మాత్మురాలు. భార్యాభర్తలిద్దరూ ఒకే లక్షణములతో ఉండడం కూడా అదృష్టం. క్రమంగా రావణాసురుడికి మేఘనాథుడు పుట్టాడు. వీడు నల్లని శరీరంతో, వాడు నేల మీద పడ్డంతో ఏడ్చేట. ఆ ఏడుపు ఎలా ఉందో తెలుసా, మేఘములు ఉరిమినట్టుండేది. కుంభకర్ణుడికి చాలామంది కొడుకులు పుట్టుకొచ్చారు. ఆపై తర్వాత విభీషణుడికి కూడా నలుగురు కుమారులు పుట్టుకొచ్చారు. శూర్పణఖ విద్యుజ్జిహ్వుడి ద్వారా 11 మంది కుమారుల్ని కన్నది. ఇప్పుడు రావణాసురుడు లోకాలన్నిటినీ నాశనం చేయడానికి సంకల్పించుకుని దిగ్విజయ యాత్ర మొదలుపెట్టాడు. ముందుగా భూలోకం మీద పడ్డాడు. భూలోకంలో ఉన్న రాజుల్ని చంపడం, వాళ్ళ స్త్రీలను పట్టుకుపోవడం, యక్ష స్త్రీలను పట్టుకుపోవడం, గంధర్వ స్త్రీలను పట్టుకుపోవడం చేసేవాట. దాంతో కుబేరుడికి ఆగ్రహం కలిగింది. ఆగ్రహం కలిగి ఒకరోజున ఒక దూతని పంపి, నాయన రావణ, ఈ దూత ద్వారా నా సందేశాన్ని పంపుతున్నాను, జాగ్రత్తగా విను. నువ్వు ఇంతకాలం ఇతరుల యొక్క రాజ్యాలు ఆక్రమించావు, అది తప్పైనా పరాక్రమవంతుడివి గనక సహించాం, కానీ పరస్త్రీలను చెరబడుతున్నావు. దేవతాస్త్రీలు, యక్షస్త్రీలు నీ చెరసాలలో ఉన్నారు. ఇష్టమైతే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నావు, వాళ్ళకి ఇష్టం లేకపోతే బలాత్కరిస్తున్నావు, ఇది మంచిది కాదు. నా మాట విను, ధర్మం ఎప్పటికీ నీకు ఇహపరాలు ఇస్తుంది, అధర్మం నిన్ను నీ వంశాన్ని నాశనం చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇప్పటికే రాక్షసుల యొక్క బాధ పడలేక దేవతలంతా మమ్మల్ని రక్షించమని బ్రహ్మ దగ్గరికి, శివుడి దగ్గరికి, విష్ణువు దగ్గరికి వెళ్ళాలని ఒక ప్రణాళిక వేశారు. దేవతలంతా కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర నీ గురించి మొరపెడితే త్రిమూర్తులు ఏకమవుతారు, నీకు పతనం వస్తుంది అని చెప్పగానే పళ్ళు పటపట కొరికి, దేవతలు ఎంత కుట్ర చేస్తున్నారో, తొందరపడి బయట పెట్టేట విభీషణుడి విషయం. ఎవరు కుబేరుడి విషయం బయట పెట్టాడు. దాంతో వాడు ఆగ్రహించి, ఓహో ఈ దేవతల్ని నాశనం చేసేస్తాను, అసలు నువ్వెవడవరా దూతగా వచ్చి కుబేరుడు చెప్పిన మాటలాగా చెప్పడానికి అని కత్తితో ఒక్క దెబ్బకు దూతను నరికాడు. దూతని ఇంతవరకు ఈ చరాచర జగత్తులో ఎవరూ నరికి చంపరు, కానీ ఆ దుర్మార్గుడు దూతను చంపి ఆ శరీరాన్ని రాక్షసులకు ఇచ్చి తినేయండనగా పచ్చి పచ్చిగా తినేశారట. చూడండి ఇందులో ఉంటుంది. కుబేరుడు దూతను చంపేశాడు. ఆపై కుబేరుడి మీదకి దండయాత్రకు వెళ్ళాడు. కుబేరుడికి ఆయనకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. చివరికి కుబేరుడు నెత్తి మీద గదతో కొడితే రక్తం కక్కుకుంటూ కింద పడిపోయాడు కుబేరుడు. చచ్చిపోయాడు అనుకుని ఆయన పుష్పక విమానాన్ని ఎత్తుకుపోయాడు వాడు. ఇంతలో అష్ట సిద్ధులు, నవనిధులు స్త్రీ రూపం ధరించి కుబేరుడి దగ్గరకు వచ్చి కుబేరుడిని చేత్తో నిమిరి అతనికి ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ పట్టుకుపోయారు. కుబేరుడిని జయించాను, పుష్పకాన్ని పట్టుకుపోయాను అనుకున్నాడు. ఇది అయిన తర్వాత వెంటనే భూలోకం మీదకి దండయాత్రకు బయలుదేరుతూ ఉంటే దారిలో యమధర్మరాజు గారి లోకం కనపడింది. యమధర్మరాజు గారి మీద కూడా దండయాత్రకు వెళ్ళేటవాడు. ఇంతలో నారదుడు అడ్డుపడి, యమధర్మరాజు గారు ఇప్పుడు ప్రస్తుతం ఒక గొప్ప యజ్ఞంలో ఉన్నాడు, ఆ యజ్ఞం పాడు చేయకు, నీకు నిజంగా ఆయన మీద కోపం ఉంటే ఇంకోసారి ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళు అని ఒక మహాభయంకరమైన ఆపదని నివారించేట. దాంతో వాడు అక్కడి నుంచి బయలుదేరాడు. మంచి వేగంగా కైలాస పర్వతం కేసి వచ్చాడు. అది కైలాసం. కైలాసములు రెండున్నాయి, ఒకటి భూలోక కైలాసం, ఒకటి ఊర్ధ్వ కైలాసం. ఊర్ధ్వ కైలాసం మనకెవరికీ కనపడదు, భూలోక కైలాసం మాత్రం ప్రస్తుతం హిమాలయ పర్వతాల్లో కేదార ప్రాంతంలో ఉన్నది. భూలోకంలో కూడా తాత్కాలిక కైలాసం పెట్టుకున్నట్టు శివుడు తన భక్తులను అనుగ్రహించడానికి కేదారం అనే ఒక క్షేత్రం పెట్టాడు. రేపు వచ్చే సంవత్సరం జూన్ 27వ తారీఖు నాడు ముహూర్తం పెట్టాం, సుఖస్థలంలో భాగవత సప్తాహం చేశాక చారధామ యాత్ర కడుతున్నాం, అప్పుడు గనక మీరు వస్తే ఆ భూలోక కైలాసం, కేదార క్షేత్రం చూడొచ్చు. ఏం పర్వాలేదు, ఆ కేదారం దగ్గర ఉన్న మందాకిరిలో బుడుంగని ములగండి, మీ పాపాలన్నీ పోతాయి. మీ పాపాలతో పాటుగా ఇంచుమించుగా కుటుంబంలో ఉన్న అందరి పాపాలు పోతాయి. ఇప్పుడు మళ్ళీ కొంతమందికి అనుమానం రావచ్చు, మేము పాపాల పాపాత్ములమానని. భూలోకంలో మనం ఏదో పాపం చేయకుండా ఉండలేము, గుర్తుపెట్టుకోండి. మనం బ్రతకాలి కదండి. మీ ఇంట్లో దోమలు ఉంటున్నాయా? దోమలు లేని వాళ్ళు ఎవరిన ఉంటే చేయొద్దండి. మా ఇంట్లో ఎప్పుడు ఒక్క దోమ కూడా రాదన్న వాళ్ళు చేయొద్దండి. మా ఇంట్లోకి గ్యారంటీగా దోమలు వస్తాయని వాళ్ళు చేయొద్దండి. అబ్బో దోవలు కూడా లేని వాళ్ళు లేరు. దోవలు పోవడానికి ఏం చేస్తున్నాం మనం? ఆల్అవుట్లో లేకపోతే హిట్లో కొడుతున్నావా? దోవలు వస్తున్నాయా? అది పాపం కాదు మరి. అన్నం వండి మన దగ్గర పెడుతున్నారు, ఈ అన్నంలో పురుగులు చచ్చిపోవట్లేదు మరి. చాలా బాగుందని సాంబారు బొసుగు తాగారు, సాంబారులో తెల్లని పురుగులు ఉంటాయి అప్పుడప్పుడు మనకి తెలియకుండానే. ఏం చేస్తాం, మన చేతిలో ఉంటాయా? ఆ తెల్లని పురుగులు కూడా పోపులో పడి ఎంతో రుచిగా కనపడచ్చు. మనకేం తెలుస్తాయి? క్యారెట్ దుంపల్లో, బంగాళాదుంపల్లో, చిలగడ దుంపల్లో దుంపదించేటటువంటి క్రిములు ఎన్నో ఉన్నాయి, కనపడేవి కొన్ని, కనపడనివి కొన్ని. కాబట్టి అనుక్షణం మనం భోజనం చేస్తున్నామంటే కొన్ని జీవులు మన కడుపులోకి వెళ్ళిపోతున్నాయి. ఇది శుద్ధ శాకాహారుల విషయం. ఏ రోజు సిపిఐ పార్టీలో ఒకడున్నాడు, వాడు పొద్దున్న సాయంకాలం రోజు రెండు పూట రెండు కోళ్ళు, కోడి లేకుండా వాడి బోడి తలకే కదలదు. అలాంటి వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. కాబట్టి నిరంతరం మనం బ్రతకడానికి కొన్ని జీవులను తింటున్నాం. నడుస్తున్నప్పుడు కాలి కింద పడి ఎన్నో జీవులు చచ్చిపోతున్నాయి. యజ్ఞగుండంలో కట్టెలు వేస్తే హరిక కట్టెల్లో కూడా పురుగులు ఉండి చచ్చిపోయి ఉన్నాయి తెలుసా? ఎంత జాగ్రత్త పడినా కట్టెల్లో కూడా పురుగులు ఉండొచ్చు. అనుక్షణము మానవుడు ఏదో ఒక హింస చేస్తూనే ఉంటాడు. ఇది కాకుండా అప్పుడప్పుడు గురువుగారికి చెప్పకుండా కొన్ని పనులు చేస్తున్నాం, అవి పాపాలే. దాంతో పాపం ఈ గురువుగారు ఎప్పుడన్నా కొంచెం కోపగించి తిడితే అది గురువుగారికి పాపమే. ఏం చేస్తాం, అందరికీ పాపాలే, ఇవన్నీ బరువులే. ఈ విధముగా నిరంతరం మానవుడు 10 విధములైన పాపములు చేస్తాడట. కాయికము, వాచికము, మానసికము అని పాపములు త్రివిధములు. శరీరముతో చేసే పాపములు 3, వాక్కుతో చేసే పాపములు 4, మానసికమైన పాపాలు 3. మానసిక పాపాలు కనబడవులేండి, వాక్కుతోనే పాపాలు తెలిసిపోతాయి. తోంసుంటా అని తిట్టామంటే ఆ తిట్లు తెలిసిపోతాయి. కాబట్టి వాక్కుకి సంబంధించిన పాపాలు తెలుస్తాయి, శరీరంతో చేసే పాపాలు తెలుస్తాయి, కానీ మానసిక పాపాలు ఏం తెలుస్తాయి? పైకి మాత్రం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని స్తోత్రం చేసి పురాణం మొదలెట్టి లోపల ఈ దుర్మార్గుడు ఏమంటాడో అన్నామా, అది వాచిక పాపం కాకుండా మానసిక పాపం, చెప్పలేము మనం. కాబట్టి ఏ క్షణంలో మనస్సులో ఏ ఊహ వస్తుందో మనకి తెలియదు. ఒక్కోసారి ఇతరుల వస్తువులు కూడా కోరుకోవచ్చు మనం. అవతల వాళ్ళు మంచి బంగారం లాంటి ఉంగరం పెట్టుకున్నారు కూడా, ఆహాహా ఈ ఉంగరం ఎంతో బాగుంది, ఇది నాకు కావాలనిపిస్తే అది పాపం ఏంటండి. పరుల యొక్క వస్తువుని మనస్సులో కూడా కోరుకోకూడదు, అంత దౌర్భాగ్యం మరొకట్లేదు. కాబట్టి ఈ త్రివిధములైన పాపములను మనం ఆచరిస్తున్నాం. మొత్తం వెరసిందనమాట, మానసిక పాపాలు 3, శారీరక పాపాలు 3, వాచిక పాపములు 4, కలిసి 10 పాపములు. ఈ 10 పాపములను తొలగిస్తుంది కాబట్టే దశహర, అదే దసరా అయ్యింది. ఈ దశవిధ మహాపాపాలని తొలగించే ఒక గొప్ప ఘట్టం కాశీలో ఉంది, అదే దశాశ్వమేధ ఘట్టం. దశాశ్వమేధ ఘట్టానికి మనం అడుగుపెట్టి ఒక క్షణం కూర్చుంటే మనం చేసే ఈ 10 రకాల పాపాలు పోతాయట. అక్కడ కాశీక్షేత్రం అంత గొప్పదండి. దేవీ భాగవతంలో భూమండలంలో 2 క్షేత్రములు తప్ప ఇంకెక్కడ ప్రభావం ఉండదు. కాశీ బృందావనం వినా అని దేవీ భాగవతంలో ఉంది, చూడండి మీరు. దేవీ భాగవతం 7వ స్కంధంలో కాశీ బృందావనం తప్ప ఇంకా ఏ క్షేత్రానికి అంత మహిమ ఉండదని చెప్పారు. అందుకే ఆ క్షేత్రాలకు మనం అప్పుడప్పుడైనా వెడుతూ ఉండాలి. ఎందుకు చెబుతున్నాను నేను, వీడు ఊర్ధ్వ కైలాసానికి వెళ్ళలేదు, భూలోక కైలాసానికి కేదార క్షేత్రం దగ్గరకు వచ్చాడు. ఆ పైన కేదారం దగ్గర ఆకాశంలో ఒక కైలాసం ఉన్నది, అది ఆకాశంలో ఉంటుంది, హిమాలయ పర్వతాల్లో కొండల పైన ఉంటుంది ఆ కైలాసం, ఎవరికి పడితే వాళ్ళకి కనపడదు. ఆ కైలాస పర్వత ప్రాంగణానికి తన మంత్రులతో కలిసి విమానం ఎక్కి బయలుదేరేట వీడు. అక్కడ దాకా రాగానే విమానం టక్కన ఆగిపోయింది. ఓసి విమానమా, పుష్పకమా, ఎందుకు ఆగావు, కదులు అన్నాడు వాడు. విమానం కదలలేదు, ఎంత ప్రయత్నించినా కదలకుండా స్తంభించింది. ఇంతలో నొన్నని గుండు చేయించుకుని ఆ గుండెకి అటు ఇటు 2 కొమ్ములతో ఓ సోలం పుచ్చుకుని నల్లగా పొట్టి చేతులతో ఎర్రని పింగళ వర్ణంలో ఉన్న ఒకనొక భయంకరమైన నేత్రాలతో ఉన్న పురుషుడు వచ్చాడు. అతడి రూపం చూస్తే గగుర్పాటు కలుగుతున్నది, నల్లగా ఉన్నాడు, కళ్ళు పూర్తి ఎరుపు కాదు, అలాగని తెలుపు కాదు, నలుపు కాదు, పింగళ వర్ణం, అదొక విచిత్రమైన ఎరుపు అన్నమాట. పసుపు ఎరుపు కలిపిన రంగుని పింగళం అంటారు. అటువంటి కళ్ళతో పూర్తిగా నున్నని గుండుతో ఆ గుండుకు అటు ఇటు 2 కొమ్ములతో చేతిలో సోలంతో కొంచెం పొట్టి చేతులతో దృఢమైన కాయంతో ఉన్న ఒక ఆయన వచ్చాడు.